అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి గత 2 వారాలుగా ధ్యానం చేస్తా ఉన్నాం. ప్రభు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సెంటర్ కాన్ఫరెన్స్ లో కూడా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. తలలు ఉంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్ర. గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. మీరు యెహోవా రాగా ఉన్నందుకు మీకు వందనాలు. మా కాపరిగా మీరున్నందుకు మీకు వందనాలు. మా పోషకుడుగా, సంరక్షకుడుగా మీరున్నందుకు మీకు వందనాలు. మా ప్రభు, వాక్యంతో మీరు పోషించే దేవుడు అని కూడా నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. దుష్టుని యొక్క ప్రతి శోధన తంత్రాల నుంచి, మోసాల నుంచి కాపాడి భద్రపరిచే దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువ, 56 స్త్రీల బృందాలను మీరు కట్టారు, మీకు వందనాలు. 56 స్త్రీల బృందాలను మీరు బలపరచండి. ఆయన ఈ ప్రార్థనా బృందాల ద్వారా ఉద్యోగస్తులు, వారి భర్తలు, వారి యవనస్తులు, వారి చెన్ని పిల్లలు ఏ ఒక్కరు నశించుకోవడానికి వీల్లేదు. అందరి కొరకు హాయిపరచండి. ఇంకా ప్రభు, ఎస్ఎఫ్జే 175 సహవాసాల్లో, స్త్రీల సహవాసాలు లేని నాయన సహవాసాల్లో కూడా ప్రార్థించే స్త్రీల బృందాలు నిలబెట్టండి. మహిమ తెచ్చుకోండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అల్పుణ్ణి నన్ను మరుగుపరచండి. ఆత్మదేవ, మీరు మాతో మాట్లాడండి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నాం. మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. జీవము కలిగిన నీ వాక్యానికి స్తుతులు చెల్లిస్తూ నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం లాస్ట్ వీక్ ప్రాముఖ్యంగా ఇచ్చుట కొరకు మాట్లాడుకుంటున్నాం. 35వ వచనంలో ఇచ్చుట ధన్యత అన్న మాట రాయబడింది. గివింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. కాబట్టి ఇవ్వటం నష్టం కాదు, ఇవ్వటం లాభం. ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి అన్న మాట దగ్గర సువార్త వ్యాప్తి కొరకై, ఆత్మల సంపాదన కొరకై, రాజ్య విస్తరణ కొరకై ఇవ్వాలి. ఆది సంఘం అపోస్తులు పాదాల వద్దకు తీసుకొచ్చి అమ్మినవి పెట్టారు. సువార్త ప్రకటించు పాదాలు, సుందర పాదాలు సువార్త పరిచయ కొరకు వారు ఇచ్చారు అన్న విషయాన్ని చూడగలిగాం. అట్లాగే కుటుంబాల తల్లిదండ్రుల కొరకు ఇవ్వాలి. తల్లిదండ్రులను సంరక్షించాలి, వాళ్ళ సన్మానించాలి. అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. అది దీర్ఘాయువుకు కారణం. అది మనం చేయాలి, మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఉంది అన్న విషయాన్ని కూడా చూడగలిగాం. అట్లాగే ఇందులో కొనసాగింపుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి అన్న విషయాలు చూస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందు లాస్ట్ వీక్ మీకు పరిచయం చేసినట్లుగానే చాలా ఆశ్చర్యకరంగా చిన్నపిల్లల కొరకే మనం ఈ సంవత్సరం ప్రార్థన చేయటం లాస్ట్ ఇన్నింగ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం ముమ్మరంగా ప్రార్థన చేయాలనుకున్నాం. 2వ నెలలోనే ఆశ్చర్యకరంగా తెలంగాణ 4 నూతన సహవాసాలు చిన్నపిల్లల కొరకే కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. ఆంధ్ర నుంచి 3 సహవాసాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 2 సహవాసాలు చిన్నపిల్లల కొరకు జరుగుతున్నాయి. మరొక ఈ 2-3 నెలల్లోనే ఇంకొక 7 సహవాసాలు చిన్నారుల కొరకు స్టార్ట్ అవుతున్నాయి. ప్రభువుకు మహిమ. చిన్నపిల్లల కొరకు అన్ని జిల్లాలో ప్రార్థన జరిగితే మనం భవిష్యత్ జనరేషన్స్ ని పోగొట్టుకోము. మధ్యలో యూత్ చేయి దాటిపోయారు. ఆ యూత్ సహవాసాలు ఆంధ్ర తెలంగాణ కట్టాలంటే చాలా కష్టం అవుతుంది. మనం చిన్నప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్టడం కష్టం అవుతుంది. ఎక్కువ ప్రార్థన చేయాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. యవనస్తుల పరిచర్య కొరకు చిన్నపిల్ల పరిచర్య మన చేతిలో ఉన్నారు. మనం గైడ్ చేయగలం. మనం వాళ్ళని ప్రభు వద్ద రోజు పెంచగలం కాబట్టి అక్కడ కదలిక ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ చిన్నపిల్ల పరిచర్య చేయడానికి మీకేమైనా భారం ఉంటే దట్ ఈజ్ ఎనఫ్. ఆ భారం ఉంటే మీకు ట్రైనింగ్ ఇవ్వటం, మిమ్మల్ని గైడ్ చేయడం, అవన్నీ బాధ్యతలు మేము తీసుకుంటాం. కానీ ఆ పిల్లల పరిచయం కొరకు భారం ఉంటే మాత్రం తెలియజేయండి. రైట్. దేవుని వాక్యంలో నుంచి చదివిన మాట ఇచ్చుట ధన్యత అన్న మాట దగ్గర నుంచి మనం ఎవరు ఇవ్వాలి అన్న మాట ఆలోచించాం. ఎవరు ఇవ్వాలి? అందరూ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? బికాస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమ ఇవ్వటం ద్వారానే వ్యక్తపరచుతాను. ఆయన కుమారునిచ్చి ప్రేమను వ్యక్తపరిచాడు. కుమారుడు ప్రాణమిచ్చి ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుడు మనల్ని కూడా ప్రేమించాలి అంటున్నాడు. ఆయన కొరకు ఇవ్వటం, అట్లాగే ఆయన పోలుకలో చేపడ్డ మన పొరుగు వారి కొరకు, వాళ్ళ రక్షణ కొరకు ఇవ్వటం ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అన్న విషయాలు చూడగలిగాం. రెండవ మాట ఎందుకు ఇవ్వాలి? ఇస్తే ఏంటి ఉపయోగం? బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ దగ్గర మనం మాట్లాడాం. ఇవ్వటం దేవునికి మహిమ కలుగుతుంది. పొందుకున్న వారు దేవుని స్తుతిస్తారు. ఇవ్వటం మన విశ్వాసంలో ఎదగడానికి కారణమవుతుంది. ఇవ్వటం మన వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది. ఇవ్వటం దేవుని దీవెన పొందడానికి కారణమవుతుంది అన్న విషయాలు చూడగలిగాం. అందులో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని చూడగలిగాం. 5, ఇవ్వటం పరలోకంలో దాచుకోవటం, కోల్పోవటం కాదు దాచుకోవటం అన్న విషయాలు కూడా చూడగలిగాం. ఎందుకు ఇవ్వాలి అన్న మాట దగ్గర అది నష్టం కాదు, లాభం. 3 మాట ఎలా ఇవ్వాలి, దాన్ని కూడా స్టడీ చేశాం. ఎలా ఇవ్వాలి? సంతోషంగా ఇవ్వాలి. దేవునికి ఇస్తున్నామన్న స్పృహతో, మనుషుల కోసం చేస్తున్నట్టుగా కాక దేవునికి చేస్తున్నట్టుగా ఇవ్వాలి. ఇది మీ నోట్స్ రాసుకున్నారు, జస్ట్ రివైజ్ చేసి వెళ్తున్నారు. అట్లాగే ప్రేమ కలిగి ఇవ్వాలి, షరతులు లేకుండా ఇవ్వాలి. ఇవి గతంలో ధ్యానం చేశాం. లాస్ట్ వీక్ సువార్త పరిచయ కొరకు ఇవ్వాలి, అలాగే తల్లిదండ్రులను పోషించడం మన బాధ్యత ఎరిగి ఇవ్వాలి అన్న విషయాన్ని చూడగలిగాం. ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా నోట్స్ రాసుకునే వాళ్ళు తప్పకుండా నోట్స్ రాసుకోండి. అది మీకు గుర్తుండడానికి, మీరు పరిచయం చేయడానికి సహాయకరంగా ఉంటుంది. ఏమి ఇవ్వాలి లేకపోతే ఎంత ఇవ్వాలి అది ప్రశ్న. ఎంత ఇవ్వాలి అన్న మాట దగ్గర గతంలో నేను మాట్లాడాను. ఈ పాయింట్ మీద విస్తరించి మాట్లాడాను, కానీ అవుట్లైన్స్ జ్ఞాపకం చేస్తాను. ఎంత ఇవ్వాలి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది దశమ భాగము. దశమ భాగము అన్న మాట దగ్గర కూడా మనం ఇస్రాయేలీలకి దేవుడు దశమ భాగాన్ని పెట్టినా ఇస్రాయేలీలు 3 దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చేది. 3 దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చేది. 1, లేవీల కొరకు ఇచ్చేవారు. 2, సంవత్సరం జరిగే పండుగల కొరకు ఇచ్చేవారు. 3 సంవత్సరాలకు ఒకసారి పరదేశుల కొరకు, విధవరాండ్ల కొరకు ఇచ్చేవారు. అది 3 దశమ భాగాలు. సంవత్సరంలో వాళ్ళకి 3 దశమ భాగాలు తగిలేవి. అందులో 3 సంవత్సరాలు ఒకసారి ఇచ్చేవారు కాబట్టి దాని ప్రకారంగా 23.3% ఇవ్వాల్సి వచ్చేది. ఇస్రాయేలీలు దశమ భాగాలు 3 ఉన్నాయి కాబట్టి 23.3% ఇవ్వాల్సి వచ్చింది. దశమ భాగం అన్న దాన్ని మనం అక్కడ ఆగి అక్కడ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాం. ఈవెన్ పాత నిబంధనలో కూడా దశమ భాగం అంటే 10% కాదు. అవి 3 దశమ భాగాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి వచ్చేవి 23.3% ఇవ్వాల్సి వచ్చేది అన్న విషయాన్ని చూడగలిగాం. రెండు, కొత్త నిబంధన ప్రకారంగా ఎంత ఇవ్వాలి అన్న మాట దగ్గర ఎక్కడా కూడా దశమ భాగం అన్న ప్రస్తావన లేదు అన్న విషయం చూసాం. మరి ఎలాగివ్వాలి ఎలాగివ్వాలి అన్న మాట దగ్గర వర్ధిరిన కొలదిగా ఇవ్వాలి, త్యాగపూర్వకంగా ఇవ్వాలి, వాళ్ళకంటే మన నీతి అధికం కావాలి అన్న విషయాలు కూడా గత ధ్యానాల్లో చూసాం. వాటి రిఫరెన్స్లోకి వెళ్తా లేదు, గతంలో నేను దాన్ని మీకు పరిచయం చేశాను. ఎప్పుడు ఇవ్వాలి, ఇక్కడ నుంచి కొన్ని వాక్యాలు మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడు, వెన్ టు గివ్, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న మాట దగ్గర వాక్యం ఏమంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1 పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరు చేయండి. పౌలు గలతీయ సంఘానికి చెప్పింది కొరింథీ సంఘానికి కూడా చెప్తున్నాడు కానుక విషయంలో. ఏమంటాడాయన, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, అప్పుడు తడుముకొని చేసేది కాదు ఇది. మరి ఏం చేయాలట, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిలిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఎలాంటి డిసిప్లిన్ గలతీ సంఘానికి కొరింథీ సంఘానికి పౌలు పరిచయం చేశాడంటే, మీరు క్రమముగా తీసి పక్కన పెట్టండి, ఆదివారం ఆదివారం కనీసం వారంలో ఒకరోజైనా పక్కకి తీసి పెట్టండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వారానికి ఒకరోజు వాళ్ళకి కూలి వస్తుంది, వారం రోజులు కూలి ఒకరోజు ఇస్తారు, మొదటి రోజు ఇస్తారు, అప్పుడే తీయండి. ఉద్యోగస్తులు అయితే నెలకు ఒకసారి జీతం వస్తుంది, అప్పుడే తీయండి. ఇది డిసిప్లైన్ గా ఇవ్వాలి, వెన్ టు గివ్ అన్న మాట దగ్గర, ఎప్పుడు ఇవ్వాలి అన్న మాట దగ్గర మనం పీరియడికల్గా దాచి పరిచర్య కొరకే సిద్ధపరచుకొని ఇవ్వాలి, ప్లాన్డ్గా ఇవ్వాలి, పీరియడికల్గా ఇవ్వాలి. అప్పటికప్పుడు జేబులు తడుముకొని ఉంటే ఇవ్వడం, లేకపోతే ఇవ్వకపోవడం లాంటిది కాదు. ఈ ధన్యత మనం పొందుకోవాలంటే దానికి క్రమశిక్షణ ఉండాలి అని అంటాడు, క్రమశిక్షణ ఉండాలి అంటాడు ఇక్కడ. కాబట్టి ఇది కొంచెం మనకు అర్థం కావాలి. ఇక్కడ ఈ మాట మీద మనసు పెట్టండి, నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయడం కాదు అన్నాడు. ప్రతి వారం ప్రతి ఆదివారం మీరు వర్ధిలిన కొలది, దశమ భాగం అంటలేదు మరలా, యాజ్ ప్రపోర్షనేట్ ఆఫ్ యువర్ గ్రోత్, మీరు వర్ధిలిన కొలదిగానే నిలువ చేసుకోండి అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 11:11 అపోస్తుల కార్యాల గ్రంథం 11:27 నుంచి మనం చదివితే, 27 నుంచి మనం చదివితే, ఆ దినమున యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకియకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను, అది క్లౌడియా చక్రవర్తి కాలమని సంభవించాను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడు తన తన శక్తి కొనది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగ చేసి బర్నబా పౌలు అని వారి చేత పెద్దల వద్దకు దాన్ని పంపిరి. ఎలాంటి క్రమశిక్షణ అంత్యోకియ సంఘంలో చూస్తున్నామంటే, కరువు వస్తుంది అన్న ప్రవచనం వచ్చింది. 29, అప్పుడు శిష్యులలో ప్రతి వాడు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, తన తన శక్తి కొలది, దశమ భాగం కాదు, వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, ఎవరి కొరకు, యూదయలో కాపురం ఉన్న వాళ్ళ కొరకు పంపాలి అనుకున్నారు, దానికి వాళ్ళు పోగేసుకున్నారు, పోగేసిందంతా పంపించారు. దీని ఏమంటామంటే ప్లాన్డ్గా చేయటం, ఆ ఉన్న ప్రాజెక్ట్ని బట్టి, ఉన్న నీడ్ని బట్టి, జరుగుతున్న పరిచర్ని బట్టి, దీని కొరకు చేయాలి అని చేయడం, దీని కొరకు చేయాలి అని చేయటం. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది అంత్యోకే సంఘంలో ఉన్న అలవాటు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి చదివితే అప్పుడు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళుచున్నాను. ఎలా అనగా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తం మాసిడోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారిష్టపడి దాన్ని చేసిరి. వారి వీరికి రుణస్థులు. ఏమని మాట్లాడుతున్నారంటే, వాళ్ళు పంపాలనుకున్నారట, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట 26వ వచనంలో, యెరూషలేములో ఉన్న భేదల కొరకు మాసిడోనియా అకయ వారు మాకు సువార్త యెరూషలేము నుంచి వచ్చింది, మేము యెరూషలేములో ఉన్న వారికి చెయ్యాలనుకుంటున్నాము అని వాళ్ళు ఇష్టపడ్డారు, చేశారు, వీళ్ళకిచ్చారు, పంపించారు. వీళ్ళేం అడగల అంత్యోక్య సంఘం అట్లాగే కరువు వస్తుందని ఎరిగి పంపించారు. యెరూషలేము సంఘం కొరకు అట్లాగే అకయ్యవారు అలాగే పంపుతున్నారు. మాసిడోనియా వారు అలాగే పంపుతున్నారు. ప్లాన్డ్గా చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అయితే మిమ్మల్ని గుర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండాట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకే ఈ సహోదరులు పంపితిని. వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్డ్గా లేకుండా ఉంటే కాదు, అది మళ్ళా తలపించుకోవాల్సి వస్తుంది. నేను చెప్పాను, వాళ్ళు ఆల్రెడీ డిసిప్లిన్లో ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు వస్తున్నారు. మేము మాసిడోనియా సంఘం దగ్గర కొరింథీ సంఘం కోసం చెప్పాం, పంపించాను. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి పంపించాను. 4, మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిడోనియా వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉండనందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం ముందు చెప్పారు కదా అనుకున్నారు కదా, దాన్ని చేయండి. ప్లాన్డ్గా చేయండి. రీసెంట్ గా ఒక వార్షికోత్సవం ఆత్మీయ కలిగి చేశాము, సహవాసం పేరు చెప్పను. సుమారు 5 సహవాసాలు కలిసి ఆత్మీయ కలిగి చేసుకున్నారు. 5 సహవాసాన్ని కట్టడానికి ప్రయాసపడ్డారు. జనరల్ గా ఒక సహవాసం ఆత్మీయ కలిగి చేస్తేనే అందరు ఇన్వాల్వ్ అవుతారు. 5 సహవాసాలు ఆత్మీయ కలకలు అనేసరికి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, అందరూ చేసుకుంటారు. పైగా అందరూ ఉద్యోగస్తుల పరిచర్య కదా అనుకున్నాం. తీరా అయిన తర్వాత, బాబు ఖర్చులు పంపించండి, కొత్త సహవాసం కదా, మీకేమన్నా ఇబ్బంది అవుతే మేము సర్దాల్సి వస్తుంది అని చెప్పి అడిగా. ఖర్చులు పంపించారు. ఆ ఖర్చుల్లో సుమారు 110,000, 105,000 ఆత్మీయ కళ ఖర్చు అయితే 55,000 లోటు వచ్చింది. 45,000 ఎస్ఎఫ్జే నుంచి పంపించాం. అప్పటికే ముందు 20,000 కార్యక్రమం ఖర్చు కోసం పంపించాం. తర్వాత 55, 75, వీడియో కెమెరాకు 10,000 కడతాం, 85,000. ఒక ఆత్మీయ కళకి 100,000 అయితే 110,000 అలా అయితే 85,000 ఎస్ఎఫ్జే నుంచి వాడాల్సి వచ్చింది. జనరల్ గా ఏమవుతుందంటే, నేను ఎరిగిన పరిచర్య ఎలాంటిదంటే సెల్ఫ్ సస్టైన్డ్ చర్చెస్ అంటారు. అంటే ఒకప్పుడు సంఘాలు ఎలాగుండేవంటే ఫారెన్ ఫండ్ మీద డిపెండ్ అయ్యాయి. ఎవరో అమెరికా నుంచో ఎక్కడి నుంచో డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ సేవ చేసేవాళ్ళు. అది చెడ్డ మాదిరి. ఎలా చూసేవాళ్ళంటే, మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీరు సేవ చేస్తున్నారు అన్నట్టుగా చూసేవారు. తర్వాత దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఫారెన్ నుంచి ఫండ్ రాకుండా మొత్తం ఎఫ్ఆర్సిఎస్ రెగ్యులేషన్స్ వచ్చి మొత్తం క్లోజ్ చేసేసింది గవర్నమెంట్. కానీ ఏ సంఘాలైతే, ప్రాముఖ్యంగా మిషనరీ ఆర్గనైజేషన్స్ అయితే ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళు నిలబడడం నేర్చుకున్నారో అవి సస్టైన్ అయ్యాయి, నిలబడ్డాయి. ఎవరి మీదో ఆధారపడ్డ సంఘాలు కాదు, స్వయం పోషక సంఘాలు. లాస్ట్ 14వ తేదీ అనుకుంటాను మీరు ప్రార్థన చేశారు, మహారాష్ట్ర మిషనరీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాం. మహారాష్ట్ర మిషనరీ గ్రాడ్యుయేషన్ లో వర్లీ తెగ ప్రజల మధ్య పీటర్ లూయిస్ గారు చేస్తున్న సేవ ఎట్లాంటిది అంటే, సెల్ఫ్ సస్టైన్డ్ చర్చెస్, ఇండిజినస్ మినిస్ట్రీ అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఈ వర్లీ జాతి ప్రజల మధ్యకి మేము సేవ చేయడానికి వచ్చాం, మేము సేవ చేయడం అలవాటు చేసుకున్నాం. కానీ మొదటి నుంచి తీసుకున్న జాగ్రత్త ఏంటంటే, ఎవరి మీద వీళ్ళు ఆధారపడకూడదు. డబ్బుల విషయంలో మాత్రమే కాదు, వాళ్ళే ఆరాధన నడిపించుకుంటారు, వాళ్ళే పాటలు పాడుకుంటారు, వాళ్ళే వాకింగ్ చెప్పుకుంటారు, ప్రతి గ్యాదరింగ్ లో వాళ్ళు ప్రేమ విందు కలిగి ఉంటారు. ప్రేమ విందుకు అయ్యే ఖర్చు అంతా కూడా సంఘమే భరిస్తుంది, సంఘంలో నుంచే ఆ కానుకల్లోంచే వాడతారు. ఒకవేళ భవిష్యత్తులో పీటర్ లూయిస్ గారు మిషనరీల్ని ఒకవేళ అక్కడున్న ప్రభుత్వం ఆపేస్తే, పర్సిక్యూషన్ వస్తే, బయట వాళ్ళు ఎవరో రావాల్సిన అవసరం లేదంటే వీళ్ళు ఆగిపోతారు. కానీ పరిచర్య ఆగదు, ఎందుకంటే వాళ్ళకన్నీ నేర్పించారు, వాళ్ళన్నీ చేసుకోగలుగుతారు. ఎస్ఎఫ్జే 175 సంఘాలు, మీ స్త్రీల సంఘాలు 56 సంఘాల్లో వాస్తవానికి మనకు రోజుకు 175 మంది వాక్యోపదేశకులు కావాలి. 175 మంది వాక్యోపదేశకులు కావాలంటే ఎక్కడి నుండి తెచ్చేది? సగటు ఒక పాస్టర్ గారిని పిలిచి వాక్యం చెప్పమంటే జనరల్ గా ఒక ఆయనలాగా అన్నాడు, మీరు ఊరకం ఎట్లా చెప్పించుకుంటారండి, చెప్తే గౌరవించి పంపించాలి కదా అన్నాడు. సరే ఎంత ఇవ్వాలి? మేమైతే ఒక 1000 రూపాయలు ఇస్తాం, వచ్చి వాక్యం చెప్తే అన్నారు. ఆ లెక్క వేసుకుంటే 175 మంది సేవకులు వచ్చి మనకు వాక్యం చెప్పమంటే ఒక ఆరాధనకి 175,000 ఖర్చు పెట్టారు వాళ్ళందరికీ, జస్ట్ వచ్చి వాక్యం చెప్తున్నారు కానుక ఇవ్వడానికి. అది బైబిల్ పాఠం కాదు. బైబిల్ పాఠం ఏంటంటే, సంఘం దేవుడు కృపావరాలు ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒకనికి ప్రవచన వరము, ఒక్కొక్కనికి ఒక్కొక్క కృపావరం ఆయన ఇస్తాడు. కాబట్టి ఎవరూ కూడా యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన చూస్తూ, ఆయన ఆరాధిస్తూ సంఘం కొనసాగుతున్నప్పుడు ఎవరో రాకపోతే మేము ఎట్లా కొనసాగేది ప్రభు అనడానికి మనం బలహీనం కాము. ఆత్మదేవుడు ఆత్మవరాన్ని ఇచ్చి నడిపిస్తాడు. మేము అదే చెప్తాం, ప్రారంభ దినాల్లో వి సపోర్ట్ యు. ఎలా చేసుకోవాలో తెలీదు, నేర్పిస్తాం. ఎలా కట్టుకోవాలో తెలీదు, నేర్పిస్తాం. ఎలా ఆత్మీయ కలిగి చేసుకోవాలో తెలీదు, నేర్పిస్తాం. ఏం చేయాలో తెలీదు, నేర్పిస్తాం. కానీ కొన్నాళ్ళకి వచ్చిన తర్వాత తిడతాం, ఇంకా మీకు కొత్తైనా, మీ అంతటి మీరు నడిపించుకోలేరా, మీకు తెలియదా. కొన్నాళ్ళకి తిడతాం, అప్పుడన్నా సరే జాగ్రత్త పడతారే. ప్రారంభ దినాల్లో స్పీకర్లు పంపిస్తాం, తర్వాత తగ్గిస్తాం. లేదని ఇంకా పంపించమంటే ఇంకెంతకాలం ఎవరి మీద ఆధారపడతావు? అంటే మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళు నమ్మకం లేదు. ప్రారంభంలో తొందరలు పడతారు, టెన్షన్ పెడతారు, మెల్లగా మెల్లగా అవకాశం ఇవ్వండి. గెస్ట్ స్పీకర్లతో మనకు అవసరం లేదు, బయట వాళ్ళు ఎవరో వచ్చి మనం బలపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి పిల్లరా, మనీ మ్యాటర్లోనే కాదు కానీ అన్ని విషయాల్లో సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు శిరసు, ఆయన శరీరంలో అవయవాలు. శిరసుతో అతకబడితే ప్రతి అవయవం బలపడుతుంది, ఆయన బలపరుస్తాడు సంఘాన్ని. యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఆత్మదేవుడు సిద్ధపరుస్తాడు, వరాలు ఇస్తాడు, కృపావరాలు ఇస్తాడు, ఫలవంతంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీటి బొగ్గుగా మారుస్తాడు, అనేక మంది దత్తుకు తీర్చేదానిగా మారుస్తాడు. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అలాగని చెప్పి ఎవరితో సంబంధం లేకుండా ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సార్వత్రిక సంఘంలో మనం భాగం, ఎస్ఎఫ్జే సహవాసంలో మనం భాగం. మనం కలిసి ఒకరి మీద ఒకళ్ళ కలిసి వెళ్ళటం మంచిదే కానీ, ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు మేము వెళ్ళలేము అన్న ఆ స్థాయి మంచిది కాదు. ఇలా అంటాను, కోఆర్డినేటర్కి తర్వాత ఏదో బాధ వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నేను ఉండలేను సార్ అన్నాడు. అలాంటి పరిస్థితులు మాక్సిమం ఉండవు. ఎక్కడైనా అలా అన్నారనుకో, కొంచెం ఆలోచిస్తాం, ఇదేంటి ఇంత కష్టపడి ఇంత పరిచయం చేసి ఇప్పుడు ఉన్నావు, మరి ఆలోచించుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాం. వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంటే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు, అందరూ అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఈ రోజు వాక్యం చెప్పడానికి కుదరలేదు, ఇంకొకరు చెప్తారు. పాట పాడేవాడు రాలేదు, ఇంకొకరు పాట పాడతారు. వాక్యం చదివే వాళ్ళు రాలేదు, ఇంకొకరు వాక్యం చదువుతారు. ఏది ఆగదు, ఆగకూడదు, ఆగకూడదు. అలా కాకపోతే ఆ సంఘం చాలా బలహీనమైంది. గైడ్ చేస్తున్న వాళ్ళు సరిగ్గా గైడ్ చేయట్లేదు. నేను ఎందుకు మాట అంటున్నానంటే, ప్రారంభ దినాల్లో బలహీనంగా ఉంటారు, తర్వాత బలపడడం చూస్తాం. ఈ ఆత్మీయ కలయికలు, ఈ వార్షికోత్సవాల దగ్గర చాలా సార్లు మేము ఎంకరేజ్ అయ్యేది ఎక్కడంటే, లాస్ట్ ఇయర్ ఇలా ఉన్నారు, ఈ ఇయర్ ఎలా ఉన్నారు, ఏమైనా ఎదుగుదల ఉందా లేదా, లాస్ట్ ఇయర్ ఇంతవరకు ఫినాన్షియల్ గా షేర్ చేసుకున్నారు, ఇప్పుడు ఏమైనా ఎదిగారా లేదా, ఆరాధన నడిపించారు డయాస్ మీద టెన్షన్ పడ్డారు భయపడ్డారు, ఇప్పుడు ఏమైనా ధైర్యంగా చేయగలుగుతున్నారా లేదా. దేర్ మస్ట్ బి గ్రోత్, ఉండాల్సిందే. ఫినాన్షియల్ మ్యాటర్స్ లో కూడా అంతే. ఎస్ఎఫ్జేలో నేర్పిస్తున్న ఈ ప్యాటర్న్ ఎలాంటిది అంటే, వాస్తవానికి సంఘం అనేసరికి, సేవ అనేసరికి విసిగిపోయారు ఒక రకంగా. నిన్న అసెంబ్లీలో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో మాట్లాడుతున్నా, ఆయన నన్ను పరిచయం చేశాడు, ఈ బ్రదర్ మంచి సేవ చేస్తున్నాడని పరిచయం చేశాడు, ఆయన క్రిస్టియన్ మాట్లాడుతూ ఉంటే ఇక ఆయన స్టార్ట్ చేశాడు, అంతా మోసమే బ్రదర్, అంతా మోసమే, అందరూ మోసమే, అసలు సరిగ్గా లేదా అంటాడు. ఏమైందంటే ఎక్కడో మోసపోయారు. ఎక్కడ? ప్రాముఖ్యంగా డబ్బు దగ్గర, కానుకల దగ్గర. కానీ ఎస్ఎఫ్జేలో ఏం జాగ్రత్తలు తీసుకున్నామంటే, వాట్సాప్ గ్రూపుల్లో డబ్బుల కోసం మెసేజ్లు పెట్టొద్దు, ఆరాధనలో డబ్బుల కోసం అడగొద్దు, కానుకల కోసం అడగొద్దు, ఫోన్పే గూగుల్ పే ఏది అడగొద్దు. దేవుడు మనకి విశ్వాసాన్ని నేర్పించాడు, విశ్వాసంతో వెళ్దాం. నెలకి 7 లక్షలు 8 లక్షలు ఖర్చు అవుతాయి. మేము ఎవరిని అడగం, దేవుడు ఇస్తాడు. ప్రేరేపించబడ్డ వాళ్ళు ఇస్తారు. ఎవరికి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, లెట్ దెమ్ ఇన్వాల్వ్. ఎవరెవరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ ఆత్మీయతను బట్టి ఇన్వాల్వ్ అవుతారు. కానీ నేనేమంటానంటే, వ్యక్తిగతంగా ఇక్కడ రాయబడుతున్న మాట సిద్ధపాటుతో చేయాలి, పర్సనల్ గా చేయాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. రీసెంట్ గా నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అందరూ ఎంప్లాయీస్ ని, అందరికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఎస్ఎఫ్జేలోనే మీరు ఏదైనా రిసిప్ట్ ఇవ్వగలిగితే మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి రిసిప్ట్ ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసుకుంటారు కదా అన్న, మనం దాన్ని మిషనరీ పరిచయకి ఏమన్నా వాడొచ్చు కదా అన్న. నాకేమనిపించిందంటే, అంత అవసరం మనకుందా? లేదు. ఎంతమంది ఉద్యోగస్తుల దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కోసం రిసిప్ట్లు మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే డబ్బు మొత్తానికి నాశనం చేస్తుంది. వద్దు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటారా కట్టుకోరా మాకు తెలియదు, మదర్ తెలిసే ట్రస్ట్కి ఇస్తారా ఇమ్మానండి, మిషనరీ ఆర్గనైజేషన్కి ఇస్తారా ఇమ్మానండి, ఏదైనా ఇమ్మానండి, కానీ డబ్బుని పోగేసే పాలసీ ఏది కూడా మొదటి నుంచి ఉండకూడదు అనుకున్నాం, ఇప్పుడు ఉండకూడదు అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇవి చెప్తున్నారు, ఎందుకు ఈ వాక్యం చెప్పాల్సి వస్తుంది అంటే, ఇవి మనం స్టివర్షిప్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఇవి చెప్పకపోతే, నేను మళ్ళా ఆ సేవకుడు మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏ సేవకుడైతే తన సంఘానికి ఇవ్వటం నేర్పించడో, ఆ సేవకుడు ఆ సంఘం యొక్క ఆశీర్వాదాలు పోగొట్టునోడు అన్నాడు. వాస్తవం, ఇవ్వకపోతే నష్టం, ఇచ్చుట ధన్యత. ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఎలా ఇవ్వకూడదు, ఎక్కడ మోసపోతారు ఎక్కడ మోసపోరు సెన్సిటైజ్ చేయడం కొరకే చెప్పడం తప్ప, నేర్పించడం కొరకే చెప్పడం తప్ప, నేర్చుకున్న తర్వాత ఎవరికి ఇస్తారో మీ ఇష్టం. అందుకోసం బడ్జెట్ చెప్పేటప్పుడు ఫలానా ఆయన ఇంత ఇచ్చాడు చెప్పేది లేదు, చెప్తే నష్టపోయేది నువ్వే, చెప్పడం కూడా సంఘాన్ని పాడు చేస్తారు. నువ్వు ఇచ్చావు, ప్రభు కోసం ఇచ్చావు, పరిచయలో వాడతారు, వాడిన ఖర్చులు నీకు పంపిస్తారు, అంతవరకే. నేను ఇస్తున్నాను కదండి, నాకు స్పెషల్ గా చూడనట్టే కుదరదు. నువ్వు ఇస్తున్నావు, దానికి ఆయన బహుమానం ఇస్తాడు. ఎవరికి వాళ్ళమే. కాబట్టి పిల్లరా, ఎలా ఇవ్వాలి అన్న మాట దగ్గర మన వాక్యంలో ఏ మాదిరి చూస్తున్నామంటే, ప్లాన్డ్గా. పిల్లలకి జూన్ లో స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఫీజులు కట్టాలి, యూనిఫామ్లు కొనాలి, ఇవన్నీ చేయాలి. ఏం చేస్తాం? ప్లాన్డ్గా ఉంటాం. పెళ్లి చేయాలి, ప్లాన్డ్గా ఉంటాం. ఇల్లు కట్టాలి, ప్లాన్డ్గా ఉంటాం. ఏం చేయాలన్నా ప్లాన్డ్గా ఉంటాం. పరిచర్య విషయంలో పరిచర్య విషయంలో ఖచ్చితంగా ప్లాన్డ్ గా ఉండాలి, ఖచ్చితంగా ప్లాన్డ్ గా ఉండాలి. దాన్ని కొరింథీ సంఘానికి పౌలు నేర్పించాడు, మాసిడోనియా సంఘానికి పౌలు నేర్పించాడు, అకయ సంఘానికి పౌలు నేర్పించాడు. ప్రతి వారం సిద్ధం చేసుకోండి, వచ్చిన తర్వాత తడుముకోకుండా మీరు ఇవ్వాలి, సిద్ధపడిందని నేను చెప్పాను, అలాంటి సిద్ధపడుతుంటే మీరు ఉండాలి అంటున్నాను. అంత్యోకి సంఘం అట్లాగే కరువు వస్తుంది, మనం ఏమైనా చేద్దాము, మనం ఏమైనా చేద్దాము. పౌలు వాళ్ళు ఎరుసలేం నుంచి వచ్చారు, మళ్ళా ఎరుసలేంకి వెళ్తున్నారు, మనకు ఎరుసలేం సంఘం ద్వారా మేలు పొందాం, ఏమైనా చేద్దాం. అలాంటి సిద్ధపాటుతో వాళ్ళు కలిగి ఉండ కలిగి అలాంటి సిద్ధపాటు కలిగి ఉండటం లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు అర్థం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16 చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:16 నుంచి మనం చదివితే, ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నేను మీ దగ్గర మాత్రమే హెల్ప్ తీసుకున్నాను, మీరు ఆత్మీయులు కాబట్టి. తెసలోనికలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు, మీరు పంపిస్తే నేను వాటిని వాడుకున్నాను అని మాట్లాడుతూ, 15, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపను ఆరంభించి మాసిడోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఎలాగనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరాలు తీర్చడానికి సహాయం చేసిరి. అర్థం ఏంటంటే, వాళ్ళకు ఒక క్రమశిక్షణ వచ్చింది, మేం చేయాలి, మాటి మాటికి చేశారట, మాటి మాటికి చేశారట, దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఎప్పుడు ఇవ్వాలి అన్న మాట దగ్గర, ఎలా ఇవ్వాలి అన్న మాట దగ్గర ప్లాన్డ్ గా ఉన్న అవసరతను బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనం చేయగలిగిందని చేయటం. గతంలో విజయవాడ వారసు కోసం అనుకుంటాను, విజయవాడ వారసు కోసం జరిగితే ఒక తమ్ముడు, అన్న ఎంత లోటు వస్తే అప్పుడు దాన్ని బట్టి నేను చేస్తాను అన్నాడు. సరే బాబు, చేయి బాబు అన్నాం. నాతోటి మాట విజయవాడ చెప్పలేదు, నేను చూస్తాను ఏమవుతుందని. ఎంత వస్తుందో అప్పుడు చూస్తాను, చేస్తాను అంటున్నాడు. ఈలోగా అంతా వచ్చింది, అయిపోయింది, చేయడానికి ఏం లేదు, చేస్తానన్నా తీసుకోరు, ఇంకెప్పుడు అయిపోయింది, నువ్వు ఇస్తే ఏం చేసుకోవాలి, ఎంత ఖర్చు అయిందో అంత వచ్చేసింది, క్లోజ్. అర్థం ఏంటంటే, యు లాస్ యువర్ పార్ట్నర్షిప్, నీకు అందులో పాలు పంపులు లేకుండా పోయాయంతే. నువ్వు చేయాలనుకుంది, నువ్వు ఇవ్వాలనుకుంది, నువ్వు చేసేసుకోవడమే, ముందుగా ముందు చేసేసుకోవడమే. చాలా సార్లు అవకాశాలు పోతాయి. లోకంలో ఎట్లాగైతే మనం చేయాల్సిన విషయంలో సిద్ధపాటుతో ఉంటామో, ఆత్మీయ విషయాల్లో సిద్ధపాటుతో ఉండాలి. సామెతల గ్రంథం 3:9 అని మనం చదివితే, 3:9 చదివితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు అన్నాడు. ప్రథమ ఫలం ముందుగా తీసి చేయడం, ఇది మంచి డిసిప్లిన్ అండి. చాలా మంది దగ్గర విన్నాం, సువార్త కొరకు, పేదల కొరకు, మిషనరీల కొరకు, ఎవరెవరి కోసం ఎంత ఇవ్వాలో వాళ్ళు అనుకున్నట్లుగా ముందు అది చేసిన తర్వాత వాళ్ళ ఖర్చులకు వాడుకుంటారు. జనరల్గా ఏమవుతుందంటే, ఖర్చులు పెరిగిపోతాయి, అది కాస్త మన పక్కన పెట్టిన పరిచర్య కోసం పక్కన పెట్టిన డబ్బును కూడా వాడేసుకుంటాము. ఈ నెల ఇవ్వలేము, వచ్చే నెల ఇవ్వలేము, అట్లాగే నెల నెలకి మనకి ఇచ్చే విషయంలో నష్టపోతా ఉంటాం. మిగతా ఖర్చులు ఏమి ఆగవు కదా, అయితే గీత ఆగేది ఏంది, పరిచర్య విషయాలు ఆగితే. కానీ వాస్తవానికి అవన్నీ ఖర్చులు, పరిచర్య కోసం ఇచ్చేది ఖర్చు కాదు, లాభం. 1కి ₹100 అన్నాడు, 100కి ₹10,000 అన్నాడు. ఆత్మీయ విషయాల్లో మనం ఒకనొక టైం వస్తుంది ఇవ్వలేం, సంపాదన తగ్గిపోద్ది, సామర్థ్యాలు తగ్గిపోతాయి, ఏమి చేయలేం. కాబట్టి పిల్లరా, ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలి అన్న మాట దగ్గర సిద్ధపాటుతో ఇవ్వాలి అని వాక్యం మాట్లాడుతూ ఉంది. అట్లాగే ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి? గత వారం మనం సువార్త కొరకు ఇవ్వాలన్న విషయాన్ని చూసాం. ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 14 వచనాల్లో పౌలు అంటాడు, మరియు పని చేయకుండాకు నేనును బర్నబా మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు తాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారముగా బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అని మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకే ఇది చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడును. అర్థమేంటంటే పరిచర్య చేసే వాళ్ళకు ఇవ్వాలి, అది సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. పౌలు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడంటే, నేను సువార్త ఉచితంగా చెప్తాను, నేను కష్టపడి పనిచేస్తాను, నేను డేరాలు కుట్టుకొని పనిచేస్తాను, నేను ఏమి తీసుకోకుండా చేస్తాను, ఉచితంగా పొందాను, ఉచితంగా చేస్తాను అన్నాడు. నిజంగా అలాంటి మాదిరి ఎంప్లాయీస్ పరిచర్య చేస్తున్నప్పుడు నేను భయపడతానండి. నేను ఎందుకు భయపడతానంటే, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నావు కానీ నువ్వు ఎట్లా చేయొచ్చు అంటే, మిగతా వాళ్ళు చేసేటట్లుగా కాకుండా హుందాగా చేయొచ్చు. తీసుకోవడం కాదు, ఇవ్వచ్చు. నువ్వు ఏమి ఆశించకుండా చేయొచ్చు. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి బాగా తిరగొచ్చు, బాగా ఖర్చు పెట్టచ్చు, బాగా పరిచర్య కోసం వాడబడవచ్చు. చాలాసార్లు అనిపిస్తుంది, ఏమైనా సైడ్ బిజినెస్ లో పెట్టారేమో సంఘాన్ని, కానుకల కోసం ఏమన్నా చేస్తున్నారేమో సంఘాన్ని అనిపిస్తారు. తేడా ఏముండదు. బయట సంఘాల్లో ఎట్లాగైతే కానుకల విషయంలో కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఉద్యోగస్తులు కూడా సేమ్ టు సేమ్. ఎందుకట్లా? ఎందుకట్లా? అలాగని చెప్పి వచ్చినవి ఏం చేయాలి? వచ్చినవి నువ్వెట్లా వాడుకుంటావు? పేద సేవకుల కోసం వాడు, మిషనరీ సంస్థల కోసం వాడు, లేదా కొత్త ప్రాంతంలో పరిచయం చేయడానికి వాడు. పౌలు లాంటి వాడికి చేతిలో రుత్తుంది కాబట్టి నేను డేరాలు కుట్టుకుని పరిచయం చేస్తాను, అక్కున్నా వాడుకోను అన్నాడు. మనం నీటిని బట్టి పరిచారకులకు సేవకులకు ఇవ్వాలి. డిఎఫ్జేని ప్రారంభించాం, డిఎఫ్జే ఉద్యోగస్తుల మధ్య కాదు, ఉద్యోగస్తులు కాని వారి మధ్య చేయాల్సిన పరిచర్య. ఇప్పుడు పెద్ద అక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఎట్లాగా డబ్బుల విషయంలో ఎలాగా ఆ సేవను తీసుకెళ్లాలి. చాలా ఆలోచించి చాలా జాగ్రత్తలు తీసుకొని అట్లాగని చెప్పి పరిచర్య చేసే వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దా అంటే ఏమి తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత, ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఏం చేస్తే సంఘాలు బలపడతాయి, ఏం చేస్తే సంఘాలు బలహీన పడతాయి. ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ కూడా కానుకలు అడగకూడదు, కానుకలు తీసుకోకూడదు, ఏమి లేకుండా చేయాలి. కానీ వర్కౌట్ అవుతుంది లేదా? ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరెవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఎఫ్జేలు ఉద్యోగస్తులు కారు. ఏం చేయాలి అది ప్రార్థన చేయండి, దానికోసం కూడా ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే, కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. మందను కాస్తే మందపాలు తాగాలిగా, తాగొచ్చు కదా, ధర్మశాస్త్రం చెప్పింది కదా, ప్రభువు కూడా చెప్పాడు కదా అనే విషయాలన్నీ మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఆయన ఏమంటాడు 14, అలాగిన సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలన ప్రభు నియమించి ఉన్నాడు. ఆయన మీరేమి తీసుకోవాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను అన్నాడు. అట్లాగే శిష్యులకు ఉన్నారు, పోషించాల్సిన బాధ్యత సంఘాంది, ఇవ్వాల్సిన బాధ్యత సంఘాంది. కానీ పౌలు అన్న మాదిరి ఎలాంటిదంటే 15, నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోనలేదు, మీరు నా వలన ఎలాగున జరపవలనని ఈ సంగతులు రాయనూ లేదు. సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా జీతం అంటాడు 16వచనం నుంచి 18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారం పూర్తిగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. కొరింథీయులు బలహీనులు కాబట్టి ఏమి తీసుకోనన్నాడు, తెసలోనికి వాళ్ళు బలహీనులు కాబట్టి ఏమి తీసుకోనన్నాడు, ఫిలిప్పీలు బలవంతులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాత్రమే తీసుకున్నాడు, డేరాల కుట్టు పనిచేసుకున్నాడు, డేరాల కుట్టు మాత్రమే పనిచేశాడు, ఎప్పుడు కానుకలు వాడుకోలేదంటే వాళ్ళు పంపించిన వాడుకున్నాడు. పరిచారకులకు ఇవ్వాలి, పరిచర్య చేసే వాళ్ళకి ఇవ్వాలి. మనం ఎస్ఎఫ్జే నుంచి నెలకు 2 లక్షలు పంపిస్తున్నాం, ఎవరికి మిషనరీలకి, అక్కడ ఎవరున్నారు వాళ్ళకి, ఎవరు చూస్తారు వాళ్ళని, అక్కడ కానుకలు రావు కదా, అక్కడ సంఘాలు కట్టబడలేదు కదా, డ్రై ఏరియా కదా. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, మనం ఇవ్వాలి. ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అయ్యా మేము కూడా సేవ చేస్తున్నాం మాకు సపోర్ట్ చేయమంటే, మేము ఉత్తర భారతదేశం మీదే ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాము, ఆంధ్ర తెలంగాణలో ఉన్న సేవకులకు మేమేమి చేయలేమండి, అవి మేము పెట్టుకున్న రూల్స్ అని చెప్పేస్తాం. ఒకవేళ అప్పుడేమైనా వచ్చిన వాళ్ళకి ఇస్తామేమో, కానీ నెల నెల ఇచ్చే పద్ధతి మాత్రం లేదు, పెట్టలా నెల నెల ఇచ్చే పద్ధతి మాత్రం పెట్టుకోలేం. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి, వాక్య పరిచయం చేసే వారికి ఇవ్వాలి, ఉద్యోగస్తుల పరిచయంలో అక్కర్లేదు. గలతులకు రాసిన పత్రిక 6:6 గలతులకు రాసిన పత్రిక 6:6 వాక్యోపదేశము పొందివాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వవలను. ఉపదేశించు వానికి మంచి పదార్థాలు ఇవ్వాలి అన్నమాట రాయబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17-18 తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17-18 బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచవలను. ఇందుకు నూర్చడి యుద్ధ మూతికి చిక్కం పెట్టవద్దని లేఖనం చెప్పుచున్నది, మరియు పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి ఎవరికి ఇవ్వాలన్న మాట దగ్గర సేవ చేస్తున్న వాళ్ళకి, పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా మిషనరీలకు మనం చేయగలుగుతున్నాం, మిషనరీలకు మనం ఇవ్వగలుగుతున్నాం. ఉద్యోగస్తుల పరిచర్య కంటే ఎవరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వద్దు అంటున్నాం. ఈవెన్ ఐడీస్, కాన్ఫిడెన్స్ ఐడీస్ కోసం మనం నెలకి 80,000 కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క ఐడీకి రోజుకి 800 కట్టాలి, 80,000 కట్టాల్సి వస్తుంది. 80,000 ఏ సహవాసం ఐడీకి డబ్బులు వాళ్ళే కట్టుకోండి అంటాల, దాని పేరిట మళ్ళా ఎందుకు మనీని ఇన్వాల్వ్ చేయాలి? ఎట్లాగే ఎస్ఎఫ్జేకి మిషనరీస్ కోసం, ఎస్ఎఫ్జే పరిచయం కోసం వచ్చిన వాటి నుంచి వాడదామని వెళ్తా ఉన్నాం. నీడ్స్ ఉంటే ఆ నీడ్స్ ని మనం ఖచ్చితంగా తీర్చడంలో మనం పాలు పంపులు పొందటం, అది వాక్య మాదిరిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండో మాట, తోటి విశ్వాసుల కొరకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా సంఘానికి ఉంటుంది. తోటి విశ్వాసుల యొక్క అవసరతను తీర్చడం కోసం కూడా సంఘం ఇవ్వాలట. అపొస్తలుల కార్యాల గ్రంథం 4:32 32 నుంచి మనం చదివితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారే ఉండిది. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉండెను. చివరి మాట 35:34 భూములైన ఇండ్లైనను కలిగిన వారు వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపొస్తల పాదాల వద్ద పెట్టారు. 35 వారి ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టు గనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయాను. మనం ఇచ్చేది సంఘంలో ఉన్న పేదలకి, సంఘంలో ఉన్న అవసరతలో ఉన్న వారికి ఉపయోగపడాలి. మన సమృద్ధి వాళ్ళ లేమిలో వాళ్ళకు ఉపయోగపడాలి. అది విశ్వాసులు నేర్చుకోవలసిన నియమముగా వాక్యంలో చూస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 19:29 ఇందాక చదివాం, అక్కడ ఈ మాట చదువుదాం. 11:29 అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం, అక్కడున్న సహోదరులకు సహాయం చేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అక్కడున్న సహోదరులకు ఉపయోగపడాలి. మొదటి కొరింది 16 మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన చంద అన్నాడు. పరిశుద్ధులు అంటే విశ్వాసులే. 2 కొరింథీయులు 8:9 కూడా పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటాడు. వరుసగా అక్కడ రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:16 పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే అన్నాడు. అంటే విశ్వాసులే, సంఘంలో ఉన్న విశ్వాసుల అవసరతలు. 2 కొరింథీయులు 8:12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు, కలము కొలదియే ఇచ్చినది ప్రీతికరమని, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవని ఇది చెప్పటం లేదు అన్నాడు. కిందకు వచ్చేసరికి చివరికి హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదని, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కానీ రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉన్న నిమిత్తము ప్రస్తుతం అందు మీ సమృద్ధి వారి అక్రకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్రకును సహాయమే ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను అంటాడు. ఇలాగ చెప్పుచున్నాను అంటాడు. మూడవ వచనం, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా. ఈ మాట కొంచెం మన మనసు పెట్టి ఆలోచించాలి. లోకంలో స్వార్థం తారాస్థాయిలో ఉంటుంది. మనం చదివాం కదా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాక్య పఠనంలో, నీ రాకడకి సూచనలు ఏంటి ప్రభు అంటే మనుషులు స్వార్థ ప్రియులు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. సంఘంలో ఎట్లా ఉండాలంట, లోకంలో స్వార్థం ఉంటుంది, సంఘంలో త్యాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. అమ్మ ఆదిమ సంఘంలో మనం ఎక్కువగా రొట్టె విరవడం కోసం చదువుతాం. రొట్టె విరవటం అంటే కేవలం రొట్టె ముక్క ద్రాక్ష చుక్కలు కాదు. రొట్టె విరవటం అంటే దట్ వాజ్ ఫెలోషిప్ మీల్, ప్రేమ విందు, సహవాస భోజనం. వాళ్ళ ఇంటికాడ సరిగ్గా భోజనం చేయలేకపోయినా సంఘంలో సరిగ్గా భోజనం చేయగలిగేవారు. సంఘం ఆ జాగ్రత్తలు తీసుకునేది. సంఘం అనే కుటుంబంలో దేవుడు ఎవరెవరికి ఏ ఆ సామర్థ్యాలు ఇచ్చాడో వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు సంపాదించే వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సంఘం ఏం చేస్తుందంటే అందరికి కలిపి ఆ భోజనాన్ని సిద్ధం చేసి అందరికి వడ్డిస్తే అందరికి ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పిన సినారియోలో ఎస్ఎఫ్జేలో అమౌంట్లు ఉంటాయి, వచ్చి ఆ కానుకలు వస్తాయి. దీన్ని ఏం చేస్తామంటే ఎవరు కొత్త సహవాసం, ఎవరికి లోటు బడ్జెట్ వచ్చింది, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎక్కడ కొత్త కార్యక్రమం చేయాలి, దానికి వాడతాం. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే 50,000 క్యాలెండర్ సిద్ధం చేశాం. 50,000 క్యాలెండర్లు మనం బడ్జెట్ లో జాగ్రత్తగా పేపర్ కొనుక్కొని అన్నీ చేసుకుంటే 10 లక్షలు ఖర్చు అయింది. 10 లక్షలు ఖర్చుది ఫ్రీగా పంచుతున్నాం. ఎవరికి మళ్ళా సహవాస బిల్లలోకి వెళ్తే సంవత్సరం అంతా మిషనరీల జీవితాలు పరిచర్ కోసం వాడుకుంటూ మన కుటుంబాలకు వాడుకుంటూ వాట్సాప్ గ్రూప్ కు వాడతాం. ఇక్కడ సమృద్ధి అందరి అవసరతల కొరకు, ఇక్కడ సమృద్ధి బలహీనంగా ఉన్న సహవాసాన్ని బలపరచడం కొరకు. అది మాదిరిగా మనం చూస్తున్నాం. అవసరతలో ఉన్న విశ్వాసులు వాస్తవానికి మన ఉద్యోగస్తులు పరిచర్ కాబట్టి ఎవరైనా సహవాసంలో అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి మనం డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, కానీ అప్పటికీ ఒక కొంత అమౌంట్ ఇస్తాం వాళ్ళకి, జస్ట్ మేము ఇచ్చాము అనిపించుకోవడానికి. అవసరంలో వాళ్ళకి అప్పులు పుడతాయి, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి, భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత. గవర్నమెంట్ కూడా హెల్త్ స్కీమ్స్ పెట్టింది, మనం ఇవ్వాల్సిన అవసరంలా. వెళ్తే చాలు, వెళ్ళి ప్రార్థన చేయగలిగితే చాలు. వాళ్ళ కొరకు మనం చేయగలిగింది ప్రార్థన చేయటం. కానీ నిజంగా ఎవరైనా పేదలు అవసరతలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం ఈ లక్షలు మీద పెట్టుకునేది కాదు, కానీ ఖచ్చితంగా పాలు పంపులు పొందటం, పరిశుద్ధుల కొరకైన చంద, అవసరతలో ఉన్న వారి కొరకైన చంద విషయంలో పాలు పంపులు పొందటం సంఘం యొక్క బాధ్యతగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అట్లాగే బీదల కొరకు కూడా బాధ్యత ఉంది. చాలా సార్లు వేదన అనిపిస్తుంది. పెద్ద పెద్ద మందిరాలు బయట బెగ్గర్స్ అందరూ బయట కూర్చొని ఉంటారు. అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకుని బంగారు నగలు ధరించుకుని అందరూ లోపలికి దేవాలయంలోకి వెళ్తా ఉంటే వాళ్ళు చీనుకుపోయిన బట్టలతో ఆ రోడ్డు పక్కన నిలబడి భిక్షం 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 అంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి కానుకపేటలో 1,000 రూపాయలు కానుకలు వేసి మళ్ళా వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారంటారు. చూడగానే అట్లాగే అనిపిస్తుంది. కనీసం సంఘం ఏం చేయాలి? అందరు వచ్చారు, ఆరాధించారు, కానుకలు ఇచ్చారు, ఆ డబ్బులు ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి ఈ బెగ్గర్స్కి ఏమైనా మంచి భోజనం పెట్టి ప్రార్థన చేసి పంపిస్తే ఎంత బాగుంటుంది. ఆహా, ఎందుకో ఆ పేదల పరిచర్ విషయంలో సంఘం ఆ బాధ్యత తీసుకోవట్లా. ఈవెన్ సంఘ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తే ఎంత బాగుంటుంది. క్రిస్మస్ కూడా భోజనాలు పెడతారు. భోజనాలు పెట్టడం అనే ఉద్దేశం వాళ్ళ ఇంట్లో లేదు వండుకొని తినడం కాదు, అందరము ఏకపట్నస్థులము ఒక్క తండ్రి పిల్లలము అందరితో కలవటం, కలిసి భోజనం చేయటం. భారతీయ సాంప్రదాయంలో ఒక జబ్బు ఉంది, తినే కాడ మనుషులు కలిసిపోతారన్నమాట. అందుకోసం తినేటప్పుడు నీకు నీది ఏ కులం అని చూస్తారు. సంఘంలో కలిసి భోజనం పెడుతున్న అర్థం ఏంటంటే కలిసి తిను, కలిసి తిను, ఏం పెడితే తిను, అందరితో కలిసి ఉండు అని చెప్పడానికి అదొక మంచి అవకాశం. బీదలను కరుణించడం, దరిద్రులను కరుణించడం, వాళ్ళ అవసరతను తీర్చడం సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. దీనికోసం బైబిల్ తారాస్థాయిలోనే మాట్లాడుతుంది. సామెతల గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, 6వ వచనం నుంచి మనం చదివితే ఆయన అంటాడు 7వ వచనం, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుట, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏమంటున్నాడు ఆయన? నీ ప్రేమను చూపించు, నీ ప్రేమను షేర్ చేసుకో. మరలే మాట అంటా, జనరల్ గా కొత్త చీరలు కట్టుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం సరదా, పిల్లలకి సరదా, తల్లులు కూడా సరదా, తప్పులేదు, సరదా బానే ఉంది. కానీ కట్టకుండా ఉన్న చీరలు, కట్టకుండా ఉన్న బట్టలు ఉన్నాయి కదా, అవెందుకు తుప్పట్టుపోవాలి, అవెందుకు పురుగులు తినాలి, అవెందుకు చీకుపోవాలి, అవెందుకు చినుకుపోవాలి? పంచు, కనీసం అవన్న పంచు, అవన్న బయటికి ఇవ్వు, అవన్న లేని వాళ్ళకి ఇవ్వు, వాటినన్నా వాడాలి. అర్థం చేసుకుందాం, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. మా దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండటం, అధికంగా ఉన్న వాటిని ఖర్చు పెట్టడం ఆత్మీయ జీవితానికి ఎప్పుడూ మంచిది, ఎప్పుడూ మంచిది. ఖచ్చితంగా మన మాటకు విలువ ఉంటుంది, మన సువార్తకు విలువ ఉంటుంది, మనం చెప్పేవాడిని తీసుకుంటారు. చాలా మందిని గెలుచుకోవచ్చు, మనీని సరిగ్గా వాడగలిగితే గొప్ప సేవ చేయొచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు అందరినీ నెలకు ఒకసారి పండుగ చేసుకో, ఎవరొద్దు అన్నారు? నెలకు ఒకసారి పండుగ చేసుకుని, ఈ రోజు కొడుకు పుట్టినరోజు, ఈ రోజు కూతురు పుట్టినరోజు, ఈ రోజు మా పెళ్లి రోజు, ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు, ఏదో ఒక పేరు పెట్టి అమ్మని కూర్చోబెట్టి రోజు నెలలో ఒకరోజు ఇంట్లో భోజనం పెట్టి ఎక్కువ డబ్బులు ఉంటాయి, అక్కడ తాగిపోవద్దు. కొరనేది తన ఇంట్లో అందరిని కొడబెట్టుకుని వాళ్ళందరికీ పేతుడి చేత వాక్యం చెప్పించి బాప్తీసం ఒక నడిపించినట్లుగా మదర్ సిట్టింగ్ లోనే చెప్పలేకపోయినా ఖచ్చితంగా నీ సాక్ష్యము, నీ ఆశ, నీ ఆరాటం, ఆస్తిని పంచుకోవడం ద్వారా, ప్రేమ విందులు ఏర్పాటు చేయడం ద్వారా, కుటుంబంలో కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా. లోకంలో ఉన్నవాళ్ళు చాలా ఖర్చు పెడతారు సెలబ్రేషన్కి, వాక్యం ఉండదు, గురి ఉండదు, వాళ్ళు ప్రభువు కోసం గెలుచుకోవాలని ఉండదు. మాకెంత ఉందో, మేమెంత బాగా చేశామో చూసి పొగిడితే చాలు, అది లోకం, అది లోకం. నిరిగిన కొన్ని బర్త్డేలు నిజంగా ఆశ్చర్యపడ్డా. పేరుకే బర్త్డే, అందులో బర్త్డే బేబీ స్పెషల్గా ఏమి లేదు, పేరెంట్స్ స్పెషల్గా ఏమి లేదు, పేరుకే బర్త్డే అని చెప్పి అందరిని పిలిచారు. పూర్తిగా సువార్త చెప్పడానికి మైక్ వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా కూర్చోబెట్టి భోజనం పెడతారు కాబట్టి పెట్టేదా కూర్చుంటారు కదా. ఈలోగానే మంచిగా వాక్యం చెప్పి సాక్ష్యాలు చెప్పి ఆ తర్వాత భోజనాలు పంపించడం. చాలా మంది భారతదేశంలో అందుకే టెంపుల్స్ దగ్గర, గుళ్ళు దగ్గర ఉన్న అన్నప్రసాదం, అన్నదాన కార్యక్రమం చాలా మంది ఈ రోజు కూడా ఒక పండుగ జరుగుతుంది. ప్రతి గుళ్ళో అన్నదానం పెడతారు, ప్రతి గుడి దగ్గర అన్నదానం జరుగుతుంది. గుళ్ళో ఆరాధన ఉండదు, గుళ్ళో వాక్యం ఉండదు, గుళ్ళో సత్యం ఉండదు, గుళ్ళో ఉన్న దేవుడు కూడా సత్యం కాదు. కానీ గుడి బయట జరుగుతున్న అన్నదానం ఏం చేస్తుంది అంటే వాడిని బలంగా కట్టిపెడుతుంది, బలంగా కట్టిపెడుతుంది, అభిమానం పెరుగుతుంది, మతంతో ఉంటాడు. మన దగ్గర ఏమో సత్యం ఉంది, జ్ఞానం ఉంది, మేము అంత కాదు ఇంత కాదని బాగా చెప్తాం, కానీ మనమేమి చేసేది ఏముండదు. కాబట్టి బలహీనపడతాం. ఖచ్చితంగా మనం చక్కగా మన కలిగిన సమృద్ధిని అనేక మందిని సంపాదించడానికి వాడాలి అంటే తీయాలి, ఖర్చు పెట్టాలి, వాడాలి. యోహాన్ భక్తుడు అంటాడు, లూకాసు వార్త 3వ అధ్యాయము 11వ వచనం, లూకాసు వార్త 3:11 3:11 అతడు 10 అందుకు జనులు, అలాగైతే నేనేమి చేయవని అతన్నాడు. అతడు, రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యాలి, ఏం చేత రెండుంటే ఒకటి ఇచ్చామంటున్నాడు. మన దగ్గర రెండే ఉన్నాయి ఏంటి, మన దగ్గర రెండే ఉన్నాయా, ఓ లెక్క పెడితే బోల్డ్ వస్తాయి, లెక్క పెడితే బోల్డ్ వస్తాయి. రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడు అలాగే చెయ్యాలి. దయచేసి దయచేసి వినండి, మనకున్న సమృద్ధిని బట్టి విపరీతంగా వండుతాం, ఎక్కువ వండుతాం. తెలుసు మనం ఉన్న 4 మనుషులకి ఇది మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది. కనీసం కొన్నిసారి అకేషన్ చేస్తాం కదా, 10 మందికో 20 మందికి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఆ 10 మంది 20 మందికి తింటే కూడా మిగిలిపోద్దని తెలుసు, పోయి తిన్న తర్వాత అన్నా మిగిలిపోయిందని తెలుసు. జనరల్గా ఏం చేస్తాం, రాత్రికి దాచుకుంటాం, లేకపోతే రాత్రి పెట్టుకుని మళ్ళీ ఉదయాన్నే సద్య పెట్టిన పాలు ఉదయం తిందాం అనుకుంటాం. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ ఆత్మీయతకు కూడా మంచిది కాదు. వాడే ఆ పూట మిగిలిందా, ఆ పూట కింద ఉన్న పని వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పిలిచి వాళ్ళకి పెట్టేయండి. పిండివాండ్లు వండుకుంటారు, పిండివాండ్లు వండుకుంటారు, అన్ని తిన్నారనుకోండి జబ్బు వచ్చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళడమే, కఫం పడేస్తుంది, లేకపోతే ఒబిసిటీ వచ్చేస్తుంది, అడ్డంగా పెరిగిపోతాడు. కొన్ని మిగతా అవన్నీ కూడా పరిచర్యలో భాగంగా పంచిపెట్టడమే, ప్రేమను పంచిపెట్టడమే. రెండు అంగీలు ఉన్నాయా, ఒకరికి ఇచ్చేయండి. భోజనం కూడా అలాగే చేయండి. పాచి పట్టిన వద్దు, చద్దు పట్టిన వద్దు, పాడేయొద్దు, పాడు చేయొద్దు. లోకం ధనాన్ని ఖర్చు పెట్టే విధానానికి, సంఘం ధనాన్ని ఖర్చు పెట్టే విధానానికి ఖచ్చితంగా తేడా ఉండాలి, ఖచ్చితంగా తేడా ఉండాలి. దాన్ని మనం చూపించాల్సిందే, దాన్ని మనం చూపించాల్సిందే. గలతలికి రాసిన పత్రిక 2:10 గలతలికి రాసిన పత్రిక 2:10 అపోస్తులు పౌలుతో మాట్లాడారట, ఏమన్నారట, మేము పేదలను జ్ఞాపకం చేసుకున్న వారిని మాత్రం వారు కోరిది అలాగ చేతకు నేనను ఆసక్తి కలిగి ఉంటుంది, ఆసక్తి కలిగి ఉంటుంది. పేదరికం శాపం కాదు, వాళ్ళ పేదరికం వాళ్ళ దేవుణ్ణి స్తుతించడానికి మనకు సమృద్ధి ఉంది, మన సమృద్ధి వాళ్ళ పేదరికానికి ఉపయోగపడాలి, వాళ్ళకి సహాయం చేసేవారుగా ఉండాలి. ఇంకా ఒక ఇలా మాట్లాడతారు, చేప ఇచ్చామనుకోండి తినేస్తారు, చేపను పట్టుకోవడానికి గాలం ఇచ్చామనుకోండి జీవితాంతం పని చేసుకుంటారు. మరి మరీ మంచిది, మన సమృద్ధి వాళ్ళని నిలబెట్టడానికి ఏదో రకంగా గైడ్ చేయడం కూడా వాడండి. ఎలాగైనా మన ప్రేమను వాళ్ళు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 అటువలే 4:28 కూడా, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలు వాడిక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగ నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. కష్టపడాలి, పని చేయండి, కష్టపడండి. దేనికోసం, అక్కర గలవానికి పంచిపెట్టడం కోసం. ప్యాకేజ్ బాగుంది, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఏం చేసుకుంటావు, క్యారెక్టర్ పాడైపోతుంది, ఆత్మీయత పాడైపోతుంది, లోకం వచ్చి దాడి చేస్తుంది. అంత వద్దు, మితంగా ఉండడం చాలు. ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే ఖర్చు పెట్టాలి, పంచిపెట్టాలి. తక్కువగా ఉన్న వాటికి సరిపెట్టుకోవాలి. ఆస్తుల దగ్గర మితంగా ఉండాలి, ఆత్మీయత దగ్గర అమితంగా ఉండాలి. మనం కష్టపడేది మన కోసమే కాదు, చాలాసార్లు మన బంధువుల దగ్గర మన సాక్ష్యం ఎట్లా ఉంటుంది, వేయాలండి భలే చెప్తారు కబుర్లు, అసలు ఎవరిని పట్టించుకోరు, ఎప్పుడు సహాయం చేయరు. అలాంటి చెడ్డ సాక్ష్యం మనకు ఉండకూడదు, అలాంటి చెడ్డ సాక్ష్యం మనకు ఉండకూడదు. కాబట్టి పిల్లరా, 3 ఎవరికి ఇవ్వాలి, సేవకులకి, పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఇవ్వాలి, తోటి విశ్వాసులకి, అవసరతల్లో సంఘంలో ఉన్న బేదలకు ఇవ్వాలి, విశ్వాసుల్లో బేదరికంలో ఉన్న వారికి ఇవ్వాలి, 3 లోకంలో ఉన్న బేదలకు ఇవ్వాలి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలి. ఇచ్చే మన ప్రేమను చూపించగలం, ఇచ్చే వాళ్ళ మనసులు గెలుచుకోగలం, ఇచ్చే వారికి సువార్తను అందించగలం. ప్రభు వాటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.
సర్ప్రైజ్ లో సార్.